सुना श्रीमद् भागवतम की शिल प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम मोदटि स्कंदम 9వ అధ్యాయం శ్లోకం సంఖ్య 6 మరియు 7। పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణ బృహదశ్వో భరద్వాజ సశిష్యో రేణుకాసుత వశిష్ట ఇంద్ర ప్రమదస్త్రితో గృత్సమదోసిత కక్షీవాన్ గౌతమో త్రిశ్చ కౌశికోధ సుదర్శన। తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్సీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద। తాత్పర్యం పర్వతముని నారదముని ధౌమ్యుడు భగవద్ అవతారమైన వ్యాసుదేవుడు బృహదశ్వుడు భరద్వాజుడు శిష్యులతో సహా పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమదుడు త్రితుడు గృత్సమదుడు అసితుడు కక్షీవానుడు గౌతముడు అత్రి కౌశికుడు సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అటనుండిరి। భాష్యం పర్వతముని అతి ప్రాచీన ఋషులలో ఒకడు। అతడు నారదమునికి దాదాపు నిత్య సహచరుని వంటి వాడు। వ్యోమగాములైన వారిరువురును ఎటువంటి భౌతిక వాహనపు అవసరము లేకుండగానే గాలిలో ప్రయాణించగలిగిన సామర్థ్యమును కలిగి ఉందరు। ఇక్కడ అంటే వ్యోమగాములు అంటే అంతరిక్షంలో సంచరించేవాళ్ళని అర్థం। నారదుని వల్లనే పర్వతముని కూడా దేవతలలో ఋషి అంటే దేవఋషి వంటివాడు। పరీక్షిన్ మహారాజు తనయుడైన జనమేజయుడు వనరించిన యజ్ఞమందు నారదునితో సహా అతడు ఉపస్థితుడై ఉండెను। ప్రపంచమందలి సర్వసర్పములు ఆ యజ్ఞమున హుతము కావలసి ఉండెను। శ్రీకృష్ణుని యశోకీర్తనము చేయుచు ఆకాశమున ప్రయాణించడి కారణమున పర్వతముని మరియు నారదుడు ఇరువురును గంధర్వులుగా సైతము పిలువబడుదురు। ఆ విధముగా ఆకాశమున ప్రయాణించగలిగినందున వారు ద్రౌపదీ స్వయంవరమును ఆకాశము నుండియే గాంచగలిగిరి। నారదముని వలెనే పర్వతముని సైతము స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభకు కొన్నిమార్లు దర్శించుచుండేటివాడు। అలాగుననే కొన్నిమార్లు గంధర్వునిగా అతడు ముఖ్య దేవతలలో ఒకడైన కుబేరుని ఆస్థానమును సైతము దర్శించాను। నారద పర్వత మునులిరువురును ఒకమారు మహారాజు సృంజయుని పుత్రిక వలన చిక్కునబడిరి। పర్వతముని కరుణచే సృంజయుడు ఒక పుత్రుని వరముగా పొందియుండెను। నారదముని పురాణములన్నింటితోనూ తప్పనిసరిగా సంబంధం కలిగినట్టివాడు। ఈ శ్రీమద్ భాగవతమునందును అతడు వర్ణింపబడినాడు। పూర్వపు జన్మమున దాసీపుత్రుడైన అతడు శుద్ధ భక్తుల సత్సాంగత్యమున భక్తియుక్త సేవయందు జ్ఞానవంతుడై తదుపరి జన్మమున తనకు తానే సాటి అయిన పూర్ణునిగా జన్మించెను। మహాభారతమునందు అతని నామము పలుచోట్ల ప్రస్తావించబడింది। దేవర్షులలో ప్రముఖుడైన అతడు బ్రహ్మదేవునికి తనయుడు మరియు శిష్యుడై ఉన్నాడు। అతని నుండియే బ్రహ్మ యొక్క గురు శిష్య పరంపర వృద్ధి చెందినది। మన పరంపర పేరేంటి అంటే ఇదే చెప్తుంది ఇక్కడ, అర్థమైందా? ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి ప్రఖ్యాతి చెందిన భగవద్భక్తులకు అతడు మంత్రోపదేశము కావించను। వేదవాంగ్మయ రచయిత అయిన వ్యాసదేవునికి సైతము గురూపదేశము కావించను। వ్యాసదేవుని నుండి మధ్వాచార్యుడు గురూపదేశము పొందగా మధ్వ సంప్రదాయము జగమంతయు వ్యాప్తి చెందినది। గౌడీయ సంప్రదాయము అట్టి మధ్వ సంప్రదాయములో భాగమై ఉన్నది। శ్రీ చైతన్య మహాప్రభు మధ్వ సంప్రదాయమునకు చెంది ఉన్నందున బ్రహ్మదేవుడు నారదుడు వ్యాసుడు మొదలుగా మధ్వాచార్యులు చైతన్యులు ఇతర గోస్వాములందరూ ఒకే గురు శిష్య పరంపరకు చెందినవారై ఉన్నారు। నారదుడు అనంతకాలముగా పలువురు రాజులకు ఉపదేశములను కావించియుండెను। తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదునికి అతడు ఉపదేశము కావించినట్లు శ్రీమద్ భాగవతమునందు మనము గాంచవచ్చును. కృష్ణుని జనకుడైన వసుదేవునకు మరియు ధర్మరాజునకు అతడు ఉపదేశములను కావించెను. ధౌమ్యుడు ఉత్కోచక తీర్థమునందు కఠిన తపస్సును ఆచరించిన ధౌమ్యుడు గొప్ప ఋషి. పాండవులకు అతడు రాజపురోహితునిగా నియమింపబడెను. పాండవుల పెక్కు సంస్కార కర్మల యందు అతడు పురోహితునిగా వర్తించెను. ద్రౌపదితో వివాహ సమయమున పాండవులలో ప్రతి ఒక్కరికి అతడు వలసిన కార్యములు నొనరించెను. వనవాసం సమయమున అతడు పాండవులతో కలిసి ఉండెను. వారు కలతకు గురి అయిన పరిస్థితులలో అతడు సలహాలు నొసగడివాడు. అజ్ఞాతవాసమున సంవత్సర కాలము ఏ విధముగా జీవింపవలెనో అతడు వారికి ఉపదేశించెను. ధౌమ్యుడు ఉపదేశించిన నియమములను పాండవులు అజ్ఞాతవాస కాలమున ఖచ్చితముగా పాటించిరి. కురుక్షేత్ర యుద్ధానంతరము జరిగిన దహన కార్యక్రమం నందును ధౌమ్యుని నామము ప్రస్తావింపబడినది. ధర్మరాజునకు అతడొసగిన దీర్ఘమైన ధర్మోపదేశములు మహాభారతపు అనుశాసన పర్వమునందు విపులముగా వివరింపబడినవి. పాండవులను సరియైన ధర్మ మార్గమున వర్తింపజేయగలిగినందున ధౌమ్యుడు ఉత్తముడైన గృహ పురోహితుడై ఉన్నాడు. పురోహితుడైన వాడు ఆశ్రమ ధర్మమునందలి చక్కని మార్గమున గృహస్థులకు నిర్దేశతను కూర్చవలెను. వాస్తవమునకు గృహ పురోహితులకు మరియు ఆధ్యాత్మిక గురువునకు ఏమాత్రము భేదం లేదు. ఋషులు, సాధువులు, బ్రాహ్మణులు అట్టి కార్యమునకే ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. బాదరాయణుడు అనగా వ్యాసదేవుడు, కృష్ణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సత్యవతీసుతుడు, పరాశర్యుడు, పరాశరాత్మజుడు, బాదరాయణుడు, వేదవ్యాసుడు మొదలగు నామములతోనూ అతడు తెలియబడుచుండును. సత్యవతికి మహారాజు శంతనునితో వివాహం జరుగుటకు పూర్వమే పరాశరుని ద్వారా సత్యవతి గర్భమున వ్యాసుడు జన్మించెను. మహారాజు శంతనుడు గొప్ప యోధుడైన భీష్మ పితామహుని తండ్రి. నారాయణుని శక్తిపూర్ణ అవతారమైన వ్యాసుడు వేదజ్ఞానమును జగమంతయు వ్యాప్తి చేశాను. కనుకనే వేదవాంగ్మయమును ముఖ్యముగా పురాణములను పఠించుటకు పూర్వము వేదవ్యాసునకు వందనములు అర్పించబడుచుండును. సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు. వైశంపాయనుని వంటి ఋషులు వేదములందలి వివిధ శాఖలకు అతని శిష్యులై ఉన్నారు. గొప్ప ఇతిహాసమైన మహాభారతమునకు మరియు దివ్య సంహితమైన శ్రీమద్ భాగవతమునకు అతడు రచయిత. వేదాంత సూత్రములు లేదా బాదరాయణి సూత్రములుగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మసూత్రములు అతని చేతనే రచింపబడినవి. తానునరించిన తీవ్ర తపస్సుల కారణమున ఋషులలో అతడు అత్యంత గౌరవనీయుడైన రచయిత అయి ఉన్నాడు. కలియుగ మానవుల శ్రేయస్సు కొరకై మహాభారతమును రచింపగోరినప్పుడు తాను గ్రంథస్థము చేయుటకు శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తి యొక్క అవసరమును వ్యాసదేవుడు తీవ్రముగా తలపోసెను. తాను పలుకువాణిని గ్రంథస్థము చేయుటకు శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తి యొక్క అవసరమును వ్యాసదేవుడు తీవ్రముగా తలపోసింది. వ్యాసదేవుడు తాను పలుకుదానిని క్షణకాలము కూడా ఆపరాదనేడు ఒప్పందముపై వినాయకుడు బ్రహ్మదేవుని ఆదేశానుసారము తత్కార్యమును చేపట్టెను. ఈ విధముగా మహాభారతము వ్యాస విఘ్నేశ్వరుల సమిష్టి యత్నమై ఉన్నది. తన తల్లి అయిన సత్యవతి ఆజ్ఞ మరియు శంతను తొలి భార్య అయిన గంగాదేవి ద్వారా జన్మించిన భీష్ముని అభ్యర్థనలపై వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనిడి ముగ్గురు తేజోవంతులైన పుత్రులను జన్మనొసగెను. కురుక్షేత్ర యుద్ధము ముగిసి వీరులందరూ మరణించిన పిమ్మట మహాభారతము వ్యాసునిచే రచింపబడెను. అట్టి మహాభారతము తొలిసారి పరీక్షిణ్ మహారాజు తనయుడైన జనమేజయుని ఆస్థానమున వినిపింపబడెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం ఇదంతా ఇంకా చాలా ఉంది భాష్యం. ఒక్కొక్కళ్ళ గురించి వివరణ అంతా ఉంది. ఒక్కొక్కళ్ళ పేరు వాళ్ళ వీళ్ళందరూ భీష్ముడు శరీరం వదిలేస్తుంటే అక్కడికి వచ్చిన వాళ్ళు, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడిన మునులు, ఋషులు అందరూ, దేవర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఏమేమి పనులు చేశారని. దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, వీళ్ళు ఎంత తీవ్రమైన తపస్సులు చేశారు, ఎంత అంటే కష్టపడ్డారు. దేనికోసం? ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం కోసం వీళ్ళందరూ కష్టపడిందంతా కూడా. ఇంకా భక్తులకు సేవ చేయడంలో ఎవరు ఇక్కడ ఉన్నారు? ధౌమ్యుడు భక్తులకి అంటే పాండవులకి నిరంతరం వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాంతం వాళ్ళతోనే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అంతా కూడా వ్యాపారమే. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు? వాస్తవమునకు గృహ పురోహితునకు మరియు ఆధ్యాత్మిక గురువునకు ఏమాత్రం భేదం లేదు. గృహ పురోహితుడు అంటే మన ఇంట్లోకి వచ్చి పూజలు అవి ఇవి చేస్తుంటారు కదా, ఇంటికి, ప్రతి ఇంట్లోనూ, లేదా వాళ్ళ కళ్యాణం ఇవ్వండి. వాళ్ళందరి యొక్క బాధ్యత ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం. కేవలం వచ్చేసి ఏంటి, మంత్రాలు చదివేసి ఇక్కడ ఇది పెట్టండి, అక్కడది పెట్టండి అని చెప్పేసి సంభావం తీసుకుని వెళ్ళిపోవడం కాదు వాటి అర్థం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు కూడా అలా ఎందుకు తయారయ్యారంటే, ఇక్కడ జనం కూడా అలానే ఉన్నారు. ఓకే, త్వరగా వచ్చేసి ఎవరో మొన్న ఒక ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఎలా చేస్తామండి పెళ్ళి ఒక 2-3 గంటల్లో జరిగేదాన్ని, హైటెక్ పెళ్ళి, హైటెక్ అన్ని హైటెక్ చేయాలంట. అంటే వాళ్ళకి అరగంట 15 నిమిషాలు మొత్తం ముగిసిపోవాలంటే, జనానికి కూడా ఏమాత్రం ఈ బుద్ధి లేదనమాట. నిజమే, అంటే ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం అనే జ్ఞానం కానీ ఆ ఉత్సాహం కానీ ఇవన్నీ లేవు. కానీ నిజానికి గృహ పురోహితుడు అంటే ఆధ్యాత్మిక గురువుతో సమానం. ఎందువల్లంటే అతనే అంత జ్ఞానం ఇవ్వాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి వాళ్ళకి. ఎందువలన వాళ్ళు ఎప్పుడు కూడా అతనితో సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి చాలా సులభం అతని ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం మిగతా వాళ్ళకంటే కూడా. కానీ అట్లాగా లేదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో రెండు వ్యాపారం అయిపోయింది. వీళ్ళు అలానే ఉన్నారు, ఆ పురోహితులు కూడా నామమాత్రం, వీళ్ళంతా కూడా అలా ఉన్నారు. అది జరుగుతుంది. కానీ మనం వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం నిజానికి అడిగినట్లయితే వాళ్ళు చెప్పలేకపోవచ్చు బహుశా. వాళ్ళకు కూడా ఏం తెలియదు, ఎందుకంటే వాళ్ళు మహా అంటే ఈ మంత్రాలు ఎలా చదవడం నేర్చుకుంటున్నారు, మంత్రాలు చదువుతారు, వెళ్ళిపోతారు. దానికి మొత్తం చరిత్ర ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ విషయాలు కూలంకషంగా వాళ్ళకి మనం చెప్పే శక్తి కూడా అందరిలో లేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, మిగిలి ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఒక వ్యాపారం లాగానే చేస్తున్నారు. ఇప్పుడు కోర్సులు కూడా వస్తున్నాయి. నిజం, గుళ్ళో మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా కోర్సులు ఉన్నాయి. కాబట్టి మనం అలా కాదు. మనం ఉద్యమం ఏంటి మరి, హరిరామ ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏంటి మరి నేర్పించేది అంటే, కేవలం తూతు మంత్రం లాగా చేసేవి కాదు మనం చేసేది. మనం చేసేవి చాలా సులభమైన పద్ధతి కలియుగంలో హరినామం చేయడం. అది ఎందుకు చేస్తున్నాం, ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తత్వత తెలుసుకోవాలి అన్నీ కూడా, అది ముఖ్యం. అప్పుడే ఇది ఇతరులకు కూడా అందించగలం, రాబోయే తరాల వాళ్ళకి. వీళ్ళందరూ వ్యాసదేవుడు ఏం చేశారు, జనం అందరి కోసం మహాభారతాన్ని ఇవన్నీ కూడా గ్రంథరూపంలో ఉంచారు. ఇవన్నీ కూడా మనం తిరిగి మన యొక్క బాధ్యత, మనకి ఇచ్చినందుకు, వాళ్ళు మనకి ఇచ్చినందుకు మన బాధ్యతగా మనం రాబోయే తరాల వాళ్ళకి కూడా ఇవ్వాలి. అది మన యొక్క బాధ్యత. ఏ గురువు ఏ శిష్యుడే బాధ్యత అయినా అది ఉంటుంది. అది చెప్పాల్సిన పని లేదు గురువు. ఏమిటి, ఈ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడం. కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతేగాని ఊరికే మనం చేస్తున్నాం గుంపులో గోవిందలాగా చేయడం కాదు. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని అంటే ఎందుకు చేస్తున్నాం, ఏమిటి అనేది, భగవంతుడు ఎవరు, మనం ఎవరు, ఏమిటి సంబంధం, ఏమిటి తిరిగి ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. అది ఇంకా వీళ్ళ చరిత్ర గురించి నేను ఎక్కువ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు. ఇక్కడ ఉన్న చరిత్రలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే మహాభారతం నుంచి అనేకమైన చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పటివరకు మనం చదివిన దాంట్లో వాళ్ళు అనేకమైన అంటే వాళ్ళ చరిత్ర అంతా ఇచ్చారు కదా. ఇక్కడ ఇప్పటికి మనం బాదరాయణుడి గురించి చెప్పుకున్నాం ఇవాళ, మిగతాది రేపు బృహదశ్రుడి నుండి రేపు చెప్పుకున్నాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. బ్రహ్మ జ్ఞానాన్ని విష్ణువు నుండి తీసుకున్నాడు. ఏ సంప్రదాయమైనా విష్ణువు నుండి లేదా విష్ణు యొక్క పరివారం నుండి మొదలవ్వాలి. అంటే ఉదాహరణకి శ్రీ సంప్రదాయం చూసినట్లయితే లక్ష్మీదేవి నుండి మొదలైంది, అలాగనమాట. అంటే విష్ణువు, విష్ణు పరివారానికే విష్ణు గురించి తెలుస్తుంది, మిగతా ఎవరి గురించి తెలియదు. ఎందుకు, పరమసత్యం విష్ణువే కాబట్టి అతని గురించి వేరే ఎవరు చెప్పలేరు పూర్తిగా. పూర్తిగా కాదు, పూర్తిగా నిజానికి అతను పూర్తిగా చెప్పినా మనకు అర్థం కాదు. కాబట్టి అతని నుంచే మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, కృష్ణుడి నుంచే. ఆ జ్ఞానాన్ని విష్ణువు బ్రహ్మకి ఇచ్చాడు. బ్రహ్మ నారదుల వరకు, నారదుడు వ్యాసుడికి, వ్యాసుడు మధ్వాచార్యునికి. ఇక్కడ అందువల్లనే దీని ఏమంటారు, విష్ణు నుంచి బ్రహ్మ తీసుకున్నాడు కాబట్టి బ్రహ్మ పేరు ఉంది. తర్వాత ముఖ్యంగా కలియుగంలో మనకు ఉన్న ఆచార్యులు ఎవరంటే మధ్వాచార్యులు, ఎందుకంటే తిరిగి వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం కాబట్టి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ. గౌడీ అంటే చైతన్య మహాప్రభు గౌడ దేశంలో బెంగాల్లో పుట్టారు కాబట్టి అది పేరు వచ్చింది, ఎందుకంటే అక్కడి నుంచే మనకి ప్రముఖంగా హరినామ సంకీర్తన అనేది మొదలైంది కాబట్టి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. వీళ్ళందరూ కూడా వైష్ణవులు కాబట్టి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఇది ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అనేది మధ్వ సంప్రదాయంలో ఒక భాగం లాగనమాట. మధ్వ సంప్రదాయంలో మధ్వులు ఏంటంటే వాళ్ళు ఇంకా ఈ సంకీర్తనని ముఖ్యంగా తీసుకోలేదు, వాళ్ళు విగ్రహారాధన అన్నీ ఉంది, వాళ్ళకు కూడా పద్ధతి, వాళ్ళు వైష్ణవులు కాబట్టి మనం బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంటారు మన దాన్ని. గంగాదేవి శివుని భార్య, యాక్చువల్గా అంటే మనకి జనరల్గా శివుడికి గంగకి వివాహం అయినట్టు మనం ఎక్కడ చూడము కదా, అంటే శివుడి తల మీదకి గంగ వస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి పడుతున్నప్పుడు, కానీ వాళ్ళిద్దరికి వివాహం అనేది మనం ఎక్కడ చూడలేదు, మరి నాకైతే తెలియదు అంటారు ఇద్దరు భార్యలని అంటూ ఉంటా అంటే వింటున్నాం, కానీ మనకి ఎక్కడ పార్వతితో పెళ్ళి అవడం, దుర్గా కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అనేది ఉంది, కానీ మనం ఎక్కడ కూడా గంగతో వివాహం అనేది చూడలేదు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.